కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. దేవుడు తన సంకల్పం ద్వారా యేసుక్రీస్తు అపొస్తలుడుగా ఉండడానికి పిలిచిన పౌలు, మన సోదరుడు సొస్తేనేసు కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, అంటే క్రీస్తు యేసులో పవిత్రులై పరిశుద్ధులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికి, మనకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి చోట ప్రార్థించే వారికందరికీ శుభమని చెప్పి రాస్తున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా శాంతి మీకు కలుగుగాక. క్రీస్తు యేసులో మీరు పొందిన దేవుని కృపను చూసి మీ విషయం నా దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడింది. అందువల్ల ఆయనలో మీరు ప్రతి విషయంలో, అంటే సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో ధనవంతులు అయ్యారు. కాబట్టి ఏ కృపావరంలోనూ లోటు లేకుండా మీరు మన ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు. మన ప్రభు యేసుక్రీస్తు రోజున మీరు నిష్కపటంగా ఉండేలా అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మన ప్రభు యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సోదరులారా, మన ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని వేడుకునేది ఏమంటే, మీరంతా ఏకభావంతో మాట్లాడుతూ మీలో మీకు విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో కలిసిమెలిసి ఉండండి. సోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయే ఇంటివారి ద్వారా తెలిసింది. మీలో ఒకడు నేను పౌలువాణ్ణి, ఒకడు నేను అపొల్లోవాణ్ణి, మరొకడు నేను కేపావాణ్ణి, ఇంకొకడు నేను క్రీస్తువాణ్ణి అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను. క్రీస్తు చీలికలు అయ్యాడా? పౌలు మీకోసం శిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా? నేను క్రిస్పుకు, గాయికి తప్ప వేరెవరికీ బాప్తిసం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే నా నామములోకి మీరు బాప్తిసం పొందారని చెప్పుకోవడం నాకిష్టం లేదు. స్తెఫను ఇంటివారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప మరెవరికైనా ఇచ్చానేమో నాకు తెలియదు. క్రీస్తు నన్ను బాప్తిసమియ్యడానికి పంపలేదు. ఆయన సిలువ వ్యర్థం కాకుండేలా జ్ఞానయుక్తమైన మాటలతో కాక కేవలం సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు. సిలువ సందేశం నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి. దీని గురించే జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను, వివేకుల తెలివిని వ్యర్థం చేస్తాను అని రాసి ఉంది. జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా. లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేకపోయింది. కాబట్టి సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు. యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెతుకుతున్నారు. అయితే మేము సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్థులకు బుద్ధిహీనతగా ఉన్నాడు. అయితే యూదులు గాని గ్రీకులు గాని ఎవరైతే పిలుపు పొందారో వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము అయ్యాడు. ఎందుకంటే దేవుని బుద్ధిహీనత మానవుల కంటే తెలివైనది, దేవుని బలహీనత మానవుల కంటే బలమైనది. సోదర సోదరీలారా, దేవుడి మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, గనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. దేవుడు తెలివైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులను, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం. అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. సోదరీ సోదరులారా, మన పితరులు మేఘం కిందగా ప్రయాణాలు చేశారు. వారంతా సముద్రములో గుండా నడిచి వెళ్లారు. అందరూ మోషేను వెంబడించి అతనిని బట్టి మేఘములో, సముద్రంలో బాప్తిసం పొందారు. వారంతా ఆధ్యాత్మికమైన ఒకే ఆహారం తిన్నారు, ఆధ్యాత్మికమైన ఒకే పానీయాన్ని తాగారు. ఎలాగంటే వారు తమ వెంటే వచ్చిన ఆత్మ సంబంధమైన బండలో నుండి ప్రవహించిన నీటిని తాగారు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో అత్యధికులు తమ జీవితాల్లో దేవుణ్ణి సంతోషపెట్టలేదు. కాబట్టి వారి శవాలు అరణ్యంలోనే రాలిపోయేలా వారంతా చనిపోయారు. వారు చేసినట్టుగా మనం కూడా చెడ్డ సంగతులను ఆశించకుండా ఉండాలని ఈ సంగతులు ఉదాహరణలుగా మన కోసం రాసి ఉన్నాయి. ప్రజలు తినడానికి తాగడానికి కూర్చున్నారు, కామసంబంధమైన నాట్యాలకు లేచారు అని రాసి ఉన్నట్టు వారిలాగా మీరు విగ్రహారాధకులు కావద్దు. వారిలాగా లైంగిక దుర్నీతిలో మునిగిపోవద్దు. వారిలో కొందరు వ్యభిచారం జరిగించి ఒక్కరోజునే 23,000 మంది చనిపోయారు. వారిలో చాలా మంది ప్రభువును వ్యతిరేకించి పాముకాటుకు లోనై చనిపోయినట్టు మనమూ చేసి ప్రభువును పరీక్షించవద్దు. అలాగే మీరు సణుక్కోవద్దు. వారిలో చాలా మంది దేవునిపై సనిగి సంహార దూత చేతిలో నాశనమయ్యారు. మనకు ఉదాహరణలుగా ఉండడానికే వాటిని చూసి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోవడానికి అవి రాసి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్థ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దాని నుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. తెలివైన వారితో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయాలను మీకై మీరే ఆలోచించి నిర్ణయించుకోండి. మనం స్తుతులు చెల్లించే పాత్రలో నుండి తాగడం క్రీస్తు రక్తంలో భాగం పంచుకోవడమే. మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో భాగం పంచుకోవడమే. మనమంతా ఒకే రొట్టెలో భాగం పంచుకుంటున్నాం. రొట్టె ఒక్కటే కాబట్టి దాన్ని తీసుకునే మనం అనేకులమైనప్పటికీ ఒకటే శరీరం అయ్యాం. ఇశ్రాయేలీయులను చూడండి. బలిపీఠం మీద అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంలో పాలిభాగస్థులే కదా. ఈ విషయంలో అభిప్రాయం ఇది. విగ్రహాల్లో గాని వాటికి అర్పించిన వాటిలో గాని ఏమైనా ఉన్నదని నేను చెప్పడం లేదు. యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలిభాగస్థులు కావడం నాకిష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యాల పాత్రలోనిది ఒకేసారి తాగలేరు. ప్రభు బల్ల మీద దయ్యాల బల్ల మీద ఈ రెంటి మీద ఉన్న వాటిలో ఒకేసారి భాగం పొందలేరు. ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయన కంటే బలవంతులమా? అన్నీ చట్టబద్ధమైనవే కాని అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది కాని అన్నీ మనుషులకు వృద్ధి కలిగించవు. ప్రతి ఒక్కడూ తన సొంత క్షేమం కాక ఇతరుల క్షేమం కోసం చూడాలి. మనస్సాక్షి వేసే ప్రశ్నల గురించి ఆలోచించకుండా దుకాణంలో అమ్మే మాంసాన్ని కొని తినవచ్చు. ఎందుకంటే ఈ భూమి దానిలోని సమస్తమూ దేవునివే. ప్రభువుని నమ్మని ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీకు ఇష్టమైతే వెళ్ళండి. అక్కడ మీకు వడ్డించినది ఏదైనా సరే మీ మనస్సాక్షిని అనుసరించి ప్రశ్నలేవీ అడగకుండా తినండి. అయితే ఇది విగ్రహాలకు అర్పించినది అని ఎవరైనా మీతో చెబితే అతడి నిమిత్తము మీ మనస్సాక్షి నిమిత్తము దాన్ని తినవద్దు. ఇక్కడ మనస్సాక్షి అంటే నీ సొంత మనస్సాక్షి కాదు, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తమే అని చెబుతున్నాను. నా స్వేచ్ఛ విషయంలో వేరొకడి మనస్సాక్షి ఎందుకు తీర్పు చెప్పాలి? నేను కృతజ్ఞతతో పుచ్చుకుంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి? కాబట్టి మీరు తిన్నా తాగినా ఏమి చేసినా సరే అన్నీ దేవుని మహిమ కోసం చెయ్యండి. యూదులకు గాని గ్రీసు దేశస్థులకు గాని దేవుని సంఘానికి గాని అభ్యంతరం కలిగించకండి. నేను కూడా ఇదే విధంగా సొంత ప్రయోజనాలు చూసుకోకుండా చాలా మంది పాప విమోచన పొందాలని వారికి ప్రయోజనం కలగాలని కోరుకుంటూ అన్ని విషయాల్లో అందరినీ సంతోషపెడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారము మీరు నాలాగా ఉండండి. మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు ఉపదేశించిన పద్ధతులను అనుసరిస్తున్నారని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. మీరు తెలుసుకోవలసింది ఏమంటే, పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. తన తల కప్పుకొని ప్రార్థన చేసే పురుషుడు తన తలను అవమానపరిచినట్టే తన తల కప్పుకోకుండా ప్రార్థన చేసే లేక ప్రవచించే స్త్రీ తన తల అవమానపరిచినట్టే. ఎందుకంటే అది ఆమె తల గొరిగించుకున్న దానితో సమానం. తన తల కప్పుకోని స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. అలా కత్తిరించుకోవడం లేక పూర్తిగా వెంట్రుకలు తీసివేయడం ఆమెకు అవమానమైతే ఆమె తల కప్పుకోవాలి. పురుషుడు దేవుని పోలిక, ఆయన మహిమ. కాబట్టి అతడు తన తల కప్పుకోకూడదు. స్త్రీ పురుషుని మహిమ. అదెలాగంటే, స్త్రీ పురుషుని నుండి కలిగింది గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. స్త్రీని పురుషుని కోసం సృష్టించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీ కోసం కాదు. కాబట్టి దేవదూతల కారణంగా స్త్రీకి తల మీద ఒక అధికార సూచన ఉండాలి. అయితే ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు. ఏ విధంగా స్త్రీ పురుషుని నుండి కలిగిందో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు. అయితే సమస్తమూ దేవుని నుండే కలుగుతాయి. మీరే చెప్పండి, స్త్రీ తల కప్పుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం సరైనదేనా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడం అతనికి అవమానమని సహజంగా మీకు అనిపించడం లేదా? దేవుడు స్త్రీకి తల వెంట్రుకలు పైటి చెంగుగా ఇచ్చాడు, కాబట్టి ఆమె వాటిని పెంచుకోవడం ఆమెకు ఘనత. అవి మీకు స్వతహాగా తెలుసు కదా. ఈ విషయాల్లో వేరే వాదనలు చేసేవాడు మాలో గాని దేవుని సంఘంలో గాని దీనికి వ్యతిరేకంగా వేరొక అభిప్రాయం లేదని తెలుసుకోవాలి. మీకు ఈ క్రింది ఆజ్ఞనిస్తూ మిమ్మల్నేమీ మెచ్చుకోవడం లేదు, ఎందుకంటే మీరు సమావేశం కావడం ఎక్కువ కీడుకే కారణమవుతున్నది గాని మేలుకు కాదు. మొదటి సంగతి, మీరు సమావేశమైనప్పుడు మీలో తగాదాలు ఉన్నాయని వింటున్నాను. కొంతమట్టుకు ఇది నిజమే అనిపిస్తుంది. మీలో నిజంగా యోగ్యులు ఎవరో తెలియాలంటే మీలో భిన్నాభిప్రాయాలు ఉండవలసిందే. మీరంతా సమావేశమై కలిసి తినేది ప్రభురాత్రి భోజనం కాదు, ఎందుకంటే మీరు ఆ భోజనం తినేటప్పుడు ఒకడికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే తింటున్నాడు. దీనివలన ఒకడు ఆకలితో ఉండగానే ఇంకొకడు బాగా తిని తాగి మత్తులో మునిగిపోతాడు. ఏమిటిది? తిని తాగడానికి మీకు ఇల్లు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తూ, లేని వారిని చిన్నచూపు చూస్తూ మీతో ఏమి చెప్పాలి? మిమ్మల్ని మెచ్చుకోమంటారా? ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోలేను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువే నాకిచ్చాడు. ప్రభు యేసు అప్పగించబడిన రాత్రి ఆయన ఒక రొట్టె చేత పట్టుకున్నాడు, స్తుతులు చెల్లించిన తరువాత దాన్ని విరిచి, ఇది మీకోసమైన నా శరీరం, తీసుకుని తినండి, నా జ్ఞాపకార్థం దీన్ని చెయ్యండి అని చెప్పాడు. భోజనం చేసిన తరువాత ఆ విధంగానే ఆయన పాత్రను చేత పట్టుకుని, ఈ పాత్ర నా రక్తం మూలంగా చేసిన కొత్త నిబంధన, మీరు దీన్ని తాగిన ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అన్నాడు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోది తాగిన ప్రతిసారి ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు. కాబట్టి ఎవరైతే అయోగ్యమైన విధానములో ప్రభువు రొట్టెను తిని ఆయన పాత్రలోది తాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం విషయంలో అపరాధులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కడూ తనను తాను పరీక్షించుకుని ఆ రొట్టె తిని ఆ పాత్రలోది తాగాలి, ఎందుకంటే ప్రభువు శరీరం గురించి సరైన అవగాహన లేకుండా దాన్ని తిని తాగేవాడు తన మీదకి శిక్ష కొని తెచ్చుకుంటున్నాడు. ఈ కారణం చేతనే మీలో చాలామంది నీరసంగా అనారోగ్యంగా ఉన్నారు, చాలామంది చనిపోయారు కూడా. అయితే మనలను మనం పరిశీలించుకుంటూ ఉంటే మనపైకి తీర్పు రాదు. మనం తీర్పు పొందినా లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి సరిదిద్దుతున్నాడు. కాబట్టి నా సోదర సోదరీలారా, మీరు భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఒకడి కోసం ఒకడు వేచి ఉండండి. మీరు ఇలా కలుసుకోవడం మీపై తీర్పు రావడానికి కారణం కాకుండేలా ఆకలి వేసిన వాడు తన ఇంట్లోనే భోజనం చేసి రావాలి. మీరు రాసిన మిగతా సంగతులను నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు సరిచేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. సోదరీ సోదరులారా, ఆత్మ వరాలను గూర్చి మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు. పూర్వం మీరు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఎటుబడితే అటు కొట్టుకుపోతూ మూగ విగ్రహాలను ఆరాధించేవారని మీకు తెలుసు. అందుచేత నేను మీతో చెప్పేదేమంటే, దేవుని ఆత్మ వలన మాట్లాడే వారెవరు యేసు శాపగ్రస్తుడు అని చెప్పరు, అలాగే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరూ యేసే ప్రభు అని చెప్పలేరు. దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరువేరు, అలాగే ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు వేరువేరు విధాలు. వేరువేరు కార్యాలు ఉన్నాయి గాని అందరిలో అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కడికి ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధివాకు, ఒకడికి జ్ఞానవాకు, మరొకడికి విశ్వాసము, మరొకడికి స్వస్థతావరం ఇస్తాడు. ఆ ఆత్మే ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, మరొకడికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకడికి ఆత్మను గుర్తించే శక్తి, మరొకడికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్థ్యం, మరొకడికి ఆ భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు. శరీరం ఒక్కటే, అందులో అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఒకే శరీరంలో అవయవాలైనా శరీరం ఒక్కటే. క్రీస్తు కూడా అలానే ఉన్నాడు. ఎలాగంటే యూదులైనా గ్రీకులైనా దాసులైనా స్వతంత్రులైనా మనమంతా ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మలోనే బాప్తిసం పొందాం. మనమంతా ఒకే ఆత్మను పానం చేశాం. శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది. పాదం నేను చేతిని కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. అలాగే చెవి నేను కన్ను కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. శరీరమంతా ఒక్క కన్నే ఉంటే ఇక వినడం ఎలా? శరీరమంతా ఒక చెవే అయితే వాసన ఎలా చూడాలి? అందుకే దేవుడు ప్రతి అవయవాన్ని తన ఇష్టం ప్రకారం శరీరంలో ఉంచాడు. అవన్నీ ఒకే అవయవం అయితే శరీరమేది? అయితే ఇప్పుడు అవయవాలు అనేకం, శరీరం మాత్రం ఒక్కటే. కాబట్టి కన్ను చేతితో నీవు నాకక్కరలేదు అని, తల పాదాలతో మీరు నాకక్కరలేదు అని చెప్పడానికి వీలులేదు. అంతేకాక శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి. శరీరంలో ఘనత లేనివని తలంచే అవయవాలను మరీ ఎక్కువగా ఘనపరుస్తాం. అందం లేదని తలచే అవయవాలకు ఎక్కువ అందాన్ని కలిగిస్తాం. అందమైన అవయవాలకు మరింత అందం అక్కరలేదు. ఆ విధంగా దేవుడు శరీరంలో వివాదాలు రాకుండా అవయవాలన్నీ ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహించేలాగా తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగించి శరీరాన్ని అమర్చాడు. కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి. మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. దేవుడు సంఘములో మొదటి స్థానములో అపోస్తులులను, రెండవ స్థానములో ప్రవక్తలను, మూడవ స్థానములో ఉపదేశకులను, ఆ తరువాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. అందరూ అపోస్తులులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు, అందరికీ స్వస్థత వరం లేదు, అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. కృపావరాల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వశ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. నేను మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాట్లాడినా నాలో ప్రేమ లేకపోతే గనగనలాడే గంటలాగా మోగే తాళంలాగా ఉంటాను. దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి అన్ని రహస్య సత్యాలు సమస్త జ్ఞానము నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమైన వాడినే. పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు. ప్రేమలో దీర్ఘశాంతం ఉంది, అది దయచూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు, అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు, అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్థం ఉండదు, అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు. ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది. అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురుచూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృధా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది. ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు, కొంతవరకే ప్రవచిస్తున్నాము. అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్ల చేష్టలు మానేశాను. అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు మసకగా చూస్తున్నాము. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంత మట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను. ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ, ఈ మూడు నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో కోరుకోండి. ముఖ్యంగా దైవ సందేశం ప్రకటించగలిగే వరం కోరుకోండి. ఎందుకంటే తెలియని భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు పలికేది ఎవరికీ అర్థం కాదు. అతడు ఆత్మ ద్వారా రహస్య సత్యాలను పలుకుతున్నాడు. అయితే దైవ సందేశం ప్రకటించేవాడు వినేవారికి క్షేమాభివృద్ధి ఆదరణ ఓదార్పు కలిగే విధంగా మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకు మాత్రం మేలు చేసుకుంటాడు గాని దైవ సందేశం ప్రకటించేవాడు ఆదరణ ఓదార్పు కలిగిస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. మీరంతా తెలియని భాషలతో మాట్లాడాలని నేను కోరుతున్నాను గాని మీరు దైవ సందేశం ప్రకటించేవారిగా ఉండాలని మరెక్కువగా కోరుతున్నాను. సంఘం అభివృద్ధి చెందడానికి భాషలతో మాట్లాడే వాడికంటే అర్థం చెబితే తప్ప దేవుని పక్షంగా దేవుడు తెలియచేసిన సందేశాన్ని ప్రకటించేవాడే గొప్పవాడు. సోదరులారా, ఆలోచించండి. నేను మీ దగ్గరికి భాషలతో మాట్లాడుతూ వచ్చాననుకోండి, నా మాటలు మీకు అర్థం కాక వాటిలో దేవుడు బయలుపరిచిన విషయాలను గాని జ్ఞానం గాని దేవుడు చెప్పమన్న సందేశం గాని లేక ఏదైనా ఉపదేశం గాని లేకుండా ఉంటే నా వలన మీకు ప్రయోజనమేమిటి? నిర్జీవమైన వస్తువులైన వేణువు ఊదినా వీణ వాయించినా అవి వేరు వేరు స్వరాలతో పలకకపోతే వాడిన వాయిద్యమేదో ఎలా తెలుస్తుంది? బాగా స్పష్టంగా వినిపించకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు? అలాగే మీ నాలుకతో స్పష్టమైన మాటలు పలకకపోతే వినేవారికి ఏం అర్థమవుతుంది? అది మీరు గాలితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కదా. లోకంలో ఎన్నో భాషలున్నా వాటన్నిటికీ స్పష్టమైన అర్థాలు ఉంటాయి. మాటల అర్థం నాకు తెలియకపోతే మాట్లాడేవాడు నాకు, నాకు అతడు పరాయివారంగా ఉంటాము. మీరు ఆత్మ సంబంధమైన వరాల విషయంలో ఆసక్తి గలవారు గనక సంఘాన్ని అభివృద్ధిపరిచే వరాలను కోరుకుని వాటిలో అమితంగా అభివృద్ధి చెందండి. కాబట్టి తెలియని భాషతో మాట్లాడేవాడు దానికి అర్థం చెప్పే సామర్థ్యం కోసం ప్రార్థన చేయాలి. నేను తెలియని భాషతో ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది గాని నా మనసు చురుకుగా ఉండదు. కాబట్టి నేనేం చేయాలి? నా ఆత్మతో ప్రార్థిస్తాను, మనసుతో కూడా ప్రార్థిస్తాను. ఆత్మతో పాడతాను, మనసుతో కూడా పాడతాను. అలా కాకుండా నీవు ఆత్మతో మాత్రమే స్తుతులు చెల్లిస్తే నీవు పలికిన దాన్ని గ్రహించలేని వ్యక్తి నీవు చెప్పిన కృతజ్ఞతలకు ఆమేన్ అని చెప్పలేడు కదా. నీకై నీవు బాగానే స్తుతులు చెల్లిస్తావు గాని ఎదుటి వ్యక్తికి మేలు కలగదు. దేవునికి స్తుతులు. నేను మీ అందరికంటే ఎక్కువగా తెలియని భాషలతో మాట్లాడతాను. అయినా సంఘములో తెలియని భాషతో 10,000 మాటలు పలకడం కంటే ఇతరులకు ఉపదేశం దొరికేలా నా మనసుతో 5 మాటలు చెప్పడం మంచిది. సోదరులారా,
ఆలోచనలో చిన్నపిల్లల్లాగా ఉండవద్దు.
చెడు విషయంలో పసివారిలాగా ఉండండి గాని ఆలోచించడంలో పరిణితి చెందినవారుగా ఉండండి. ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది, తెలియని భాషలో మాట్లాడే ప్రజల ద్వారా, తెలియని మనుషులు పెదవుల ద్వారా ఈ ప్రజలతో మాట్లాడతాను, అయినప్పటికీ వారు నా మాట వినరు అని ప్రభువు చెప్పుతున్నాడు. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన. దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించడం అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచన. సంఘమంతా ఒకేసారి తెలియని భాషలతో మాట్లాడుతున్నప్పుడు బయటి వ్యక్తులు లేక అవిశ్వాసులు లోపలికి వచ్చి చూస్తే మిమ్మల్ని వెర్రివారు అని చెప్పుకుంటారు కదా. అయితే అందరూ దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటే బయటి వ్యక్తి లేక అవిశ్వాసి లోపలికి వచ్చి చూస్తే మీ అందరి ఉపదేశం వలన తాను పాపినని గ్రహిస్తాడు. అందరి మూలంగా అతనికి ఒప్పుదల కలుగుతుంది. అప్పుడు అతని హృదయ రహస్యాలు బయలుపడతాయి. అప్పుడు అతడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రకటిస్తాడు. సోదరులారా, ఇప్పుడేం జరుగుతున్నది? మీరు సమావేశమైనప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని, ఇంకొకడు దేవుని మాటలు ఉపదేశించాలని చూస్తున్నాడు. వేరొకడు దేవుడు తనకు బయలుపరిచిన దాన్ని ప్రకటించాలని చూస్తున్నాడు. ఒకడు తెలియని భాషతో మాటలాడాలని చూస్తుండగా మరొకడు దానికి అర్థం చెప్పాలని కనిపెడుతున్నాడు. సరే, అంతటినీ సంఘాభివృద్ధి కోసం జరిగించండి. ఎవరైనా తెలియని భాషతో మాట్లాడితే ఇద్దరూ, అవసరమైతే ముగ్గురికి మించకుండా ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలి. ఒకరు దానికి అర్థం చెప్పాలి. అర్థం చెప్పేవాడు లేకపోతే అతడు సంఘంలో మౌనంగా ఉండాలి. అయితే అతడు తనతో దేవునితో మాట్లాడుకోవచ్చు. ప్రవక్తలు 2 ముగ్గురు మాట్లాడవచ్చు. మిగిలిన వారు ఆ ఉపదేశాన్ని వివేచనపూర్వకంగా వినాలి. అయితే అక్కడ కూర్చున్న మరొకనికి ఏదైనా వెల్లడి అయితే మొదటివాడు మౌనంగా ఉండాలి. అందరూ నేర్చుకునేలా ప్రోత్సాహం పొందేలా మీరంతా ఒకడి తరువాత ఒకడు
దేవుడిచ్చిన సందేశం ప్రకటించవచ్చు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. ఎందుకంటే దేవుడు శాంతి సమాధానాలు కలిగించేవాడే గాని గందరగోళం కలిగించేవాడు కాడు. పరిశుద్ధుల సంఘాలన్నిటిలో స్త్రీలు సంఘ సమావేశాల్లో మౌనంగా ఉండాలి. వారు లోబడి ఉండవలసిందే. వారికి మాట్లాడేందుకు అనుమతి లేదు. ఇదే విషయం ధర్మశాస్త్రం కూడా చెబుతున్నది. వారు దేనినైనా తెలుసుకోవాలంటే వారి ఇంట్లో తమ భర్తలను అడగాలి. సంఘంలో స్త్రీ మాట్లాడటం అవమానకరం. ఏం, దేవుని వాక్కు మీ నుండే బయలుదేరిందా? మీ దగ్గరికి మాత్రమే వచ్చిందా? ఎవరైనా తాను ప్రవక్తననీ లేక ఆత్మీయ వ్యక్తినని భావిస్తే ఇక్కడ నేను మీకు రాస్తున్నవి ప్రభువు చెప్పిన ఆజ్ఞలని అతడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరైనా దీన్ని పట్టించుకోకపోతే ఆ వ్యక్తిని పట్టించుకోకండి. కాబట్టి నా సోదరులారా, దేవుడిచ్చిన సందేశం ప్రకటించడం అనే వరాన్ని ఆసక్తితో కోరుకోండి. తెలియని భాషలతో మాట్లాడటాన్ని ఆపకండి. అంతా మర్యాదగా క్రమంగా జరగనీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్లీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించి దానిలోనే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వట్టిదైతే తప్ప నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు. దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు. లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు. దేవుడు ఆయనను 3వ రోజున తిరిగి లేపాడు కూడా. ఆయన కేఫాకు, తరువాత 12 మందికి కనబడ్డాడు. ఆ తరువాత 500 కంటే ఎక్కువైన సోదర సోదరీలకు ఒక్క సమయంలోనే కనిపించాడు. వారిలో చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. కొందరు కన్ను మూశారు. తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపోస్తలులందరికీ కనిపించాడు. చివరిగా ఆ కాలంలో పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు. ఎందుకంటే నేను అపోస్తలందరిలో తక్కువ వాణ్ణి, దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి. కాబట్టి నాకు అపోస్తలుడు అన్న పిలుపుకు అర్హత లేదు. అయినా నేనేమిటో అది దేవుని కృప వలనే. నాకు ఆయన అనుగ్రహించిన కృప వృధాగా పోలేదు. ఎందుకంటే వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డాను. నేనైనా వారైనా మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే. క్రీస్తు మరణించి సజీవుడై లేచాడని మేము ప్రకటిస్తూ ఉంటే మీలో కొందరు అసలు మృతుల పునరుత్థానమే లేదని ఎలా చెబుతారు? మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేవలేదు. క్రీస్తు లేచి ఉండకపోతే మా సువార్త ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసమూ వ్యర్థం. దేవుడు క్రీస్తును లేపాడని ఆయన గుచ్చి మేము సాక్ష్యం చెప్పాం కదా. మృతులు లేవడం అనేది లేకపోతే దేవుడు యేసును కూడా లేపలేదు. కాబట్టి మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులమన్నట్టే. మృతులు లేవకపోతే క్రీస్తు కూడా లేవలేదు. క్రీస్తు లేవకపోతే మీ విశ్వాసమూ వ్యర్థమే. మీరింకా మీ పాపాల్లోనే ఉన్నారన్నమాట. అంతేకాదు, ఇప్పటికే క్రీస్తులో కన్ను మూసిన వారు కూడా నశించినట్టే. మనం ఈ జీవితకాలం వరకే క్రీస్తులో ఆశ పెట్టుకునే వారమైతే మనుషుల్లో మనకంటే నిర్భాగ్యులెవరూ ఉండరు. కానీ ఇప్పుడు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా చనిపోయిన వారిలో నుండి లేచిన వారిలో ప్రథమ ఫలం అయ్యాడు. మనిషి ద్వారా మరణం వచ్చింది. కాబట్టి మనిషి ద్వారానే చనిపోయిన వారు తిరిగి లేవడం జరిగింది. ఆదాములో అందరూ ఏ విధముగా చనిపోతున్నారో అదే విధంగా క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు. ప్రతి ఒక్కడూ తన తన వరుసలో బ్రతికించబడతారు. మొదట అంటే ప్రథమ ఫలంగా క్రీస్తు, ఆ తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయనకు చెందినవారు బ్రతికించబడతారు. ఆ తరువాత ఆయన సమస్త ఆధిపత్యాన్ని, అధికారాన్ని, బలాన్ని రద్దు చేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది. ఎందుకంటే ఆయన శత్రువులంతా ఆయన పాదాక్రాంతులయ్యే వరకు ఆయన పరిపాలించాలి. చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం. దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల కింద ఉంచాడు. సమస్తము అనే మాటలో పాదాల కింద ఉంచిన దేవుడు తప్ప మిగిలినవన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి అని తేటతెల్లం అవుతుంది కదా. సమస్తము కుమారుడికి వశమైన తరువాత దేవుడు సర్వాధికారిగా ఉండే నిమిత్తము ఆయన కుమారుడు సమస్తాన్ని తన కింద ఉంచిన దేవునికి తానే లోబడతాడు. ఇదేమీ కాకపోతే చనిపోయిన వారి కోసం బాప్తిసం పొందేవారి సంగతేమిటి? చనిపోయిన వారు లేవకపోతే వారి కోసం బాప్తిసం పొందడం ఎందుకు? మేము గంట గంటకు ప్రాణం అరచేతిలో ఉంచుకుని బతకడం ఎందుకు? సోదరులారా, మన ప్రభు క్రీస్తు యేసులో మిమ్మల్ని గూర్చి నేను చూపే అతిశయాన్ని బట్టి నేను ప్రకటించేది ఏమిటంటే, నేను ప్రతిదినం చనిపోతున్నాను. నేను ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడింది కేవలం మానవరీత్యా అయితే నాకు లాభమేముంది? చనిపోయిన వారు లేవకపోతే రేపు చనిపోతాం, కాబట్టి తిని తాగుదాం, మోసపోకండి. దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది, కాబట్టి మేల్కోండి. నీతి ప్రవర్తన కలిగి పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గూర్చిన అవగాహన లేదు, మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను. అయితే చనిపోయిన వారు ఎలా లేస్తారు? వారెలాంటి శరీరంతో వస్తారు అని ఒకడు అడుగుతాడు. బుద్ధిహీనుడా, నీవు విత్తనం వేసినప్పుడు అది ముందు చనిపోతేనే కదా తిరిగి బతికేది. నీవు పాతినది గోధుమ గింజైనా మరి ఏ గింజైనా, వట్టి గింజనే పాతి పెడుతున్నావు గాని పైకి మలిచే శరీరాన్ని కాదు. దేవుడు తన ఇష్ట ప్రకారం నీవు పాతిన దానికి రూపాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనానికి దాని దాని శరీరాన్ని ఇస్తున్నాడు. అన్ని రకాల మాంసాలు ఒకటి కాదు. మనిషి మాంసం వేరు, పశువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఆకాశములో వస్తువులున్నాయి, భూమి మీద వస్తువులున్నాయి. ఆకాశ వస్తు రూపాల మహిమ వేరు, భూవస్తు రూపాల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. నక్షత్రాల వెలుగు వేరు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి వెలుగులో తేడా ఉంటుంది కదా. చనిపోయిన వారు తిరిగి లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు. ఘనహీనంగా విత్తినది మహిమ గలదిగా, బలహీనంగా విత్తినది బలమైనదిగా తిరిగి లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తినది ఆత్మ సంబంధమైన శరీరంగా లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. దీని గురించి ఆదామనే మొదటి మనిషి జీవించే ప్రాణి అయ్యాడు అని రాసి ఉంది. చివరి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడు. మొదట వచ్చింది ఆత్మ సంబంధమైనది కాదు, ముందు ప్రకృతి సంబంధమైనది, ఆ తరువాత ఆత్మ సంబంధమైనది వచ్చాయి. మొదటి మనిషి భూ సంబంధి, అతడు మట్టిలో నుండి రూపొందినవాడు. రెండవ మనిషి పరలోకము నుండి వచ్చినవాడు. మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాంటివాడో ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాంటివాడో తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాంటివారే. మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాము. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు, నశించిపోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు. ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను. మనమంతా నిద్రించం, నిమిషంలో రెప్పపాటున చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేని వారిగా లేస్తారు. మనం మారిపోతాం. నశించిపోయే ఈ శరీరం నాశనము లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణము లేని శరీరాన్ని ధరించుకోవాలి. ఈ విధంగా నశించేది నశించని దానిని, మరణించేది మరణము లేని దానిని ధరించుకున్నప్పుడు విజయం మరణాన్ని మింగివేసింది అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి. మరణమా నీ విజయమేది? మరణమా నీ ముల్లేది? మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే. అయితే మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి. కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయా సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి. నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచిపెట్టాలి. నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి వారి చేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను. నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు. నేను మాసిదోనియా మీదుగా వెళ్తున్నాను, కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను. అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు. ఒకవేళ శీతాకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు. ప్రభు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు, కానీ పెంతెకొస్తు వరకూ ఎఫెసులో ఉంటాను. ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించేవారు కూడా అనేకమంది ఉన్నారు. తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిశ్చింతగా నివసించేలా చూసుకోండి. నాలాగా అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు. కాబట్టి ఎవరూ అతన్ని చిన్నచూపు చూడవద్దు. నా దగ్గరికి అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను. సోదరుడైన అపుల్లో విషయమేమంటే, అతనిని ఈ సోదరులతో కలిసి మీ దగ్గరికి వెళ్ళమని నేను చాలా బతిమాలాను. గాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు. మెలకువగా ఉండండి. విశ్వాసంలో నిలకడగా ఉండండి. ధైర్యం కలిగి బలవంతులై ఉండండి. మీరు చేసే పనులన్నీ ప్రేమతో చెయ్యండి. స్తెఫను ఇంటివారు అకయా ప్రాంతానికి ప్రథమ ఫలమని, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారని మీకు తెలుసు. కాబట్టి సోదరులారా, అలాంటి వారికి, పనిలో సహాయం చేసేవారికి, కష్టపడేవారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను. స్తెఫను, ఫోర్మూనాతు, అకాయికు అనేవారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది. నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాంటి వారిని గుర్తించి గౌరవించండి. ఆసియాలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్లా వారి ఇంట్లో ఉన్న సంఘము ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు. ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి. పౌలు అనే నేను నా స్వహస్తముతో ఈ అభివందనం రాస్తున్నాను. ఎవరైనా ప్రభువుని ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగుగాక. ప్రభు వస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక. క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. సోదరీ సోదరులారా, నేను మీ దగ్గరికి వచ్చి దేవుని మర్మం గూర్చి బోధించినప్పుడు మాటకారితనాన్ని లేక గొప్ప తెలివిని ఉపయోగించలేదు. మీతో ఉన్న సమయంలో నేను యేసుక్రీస్తును తప్ప, అంటే సిలువను అనుభవించిన యేసుక్రీస్తును తప్ప మరేదీ తెలియని వాణ్ణై ఉండాలని తీర్మానించుకున్నాను. బలహీనుడిగా, భయంతో, వణుకుతూ మీ దగ్గర గడిపాను. మీ విశ్వాసం మానవ జ్ఞానంపై కాక దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని నా ఆశ. అందుకే నేను మాట్లాడినా, సువార్త ప్రకటించినా, జ్ఞానముతో నిండిన తీయని మాటలు వాడక పరిశుద్ధాత్మ శక్తినే ప్రదర్శించాను. ఆధ్యాత్మిక పరిణితి కలిగిన వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాము. అది ఈ లోకానికి చెందిన జ్ఞానమూ కాదు. వ్యర్థమైపోయే ఈ లోకాధికారులు జ్ఞానమూ కాదు. అది దేవుని రహస్య జ్ఞానం. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు ఈ లోకం ఉనికిలోకి రాకమునిపే మన ఘనత కోసం నియమించాడు. దాని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉంటే మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసేవారు కాదు. దీని గూర్చి దేవుడు తనను ప్రేమించేవారి కోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయం ఊహకు అందలేదు అని రాసి ఉంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడా పరిశోధిస్తాడు. ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తిలోని ఆత్మకే తెలుస్తాయి, గాని వేరొక వ్యక్తికెలా తెలుస్తాయి? అలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు. దేవుడు మనకు ఉచితముగా దయచేసిన వాటిని తెలుసుకోవడం కోసం మనము లౌకికాత్మను కాక దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందాము. వాటిని మేము మానవ జ్ఞానం నేర్పగలిగే మాటలతో గాక ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన వాటితో సరిచూసుకుంటూ ఆత్మ నేర్పే మాటలతోనే బోధిస్తున్నాం. సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే అవి అతనికి తెలివి తక్కువగా కనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగానే వివేచించగలం, కాబట్టి అతడు వాటిని గ్రహించలేడు. ఆత్మ సంబంధి అన్నిటినీ సరిగా అంచనా వేయగలడు, గాని అతన్ని ఎవరూ సరిగా అంచనా వేయలేరు. ప్రభువు మనసు గ్రహించి ఆయనకు ఎవరు ఉపదేశించగలరు? మనకైతే క్రీస్తు మనసు ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. సోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడే విధంగా నేను మీతో మాట్లాడలేకపోయాను. శరీర స్వభావం గలవారితోనూ క్రీస్తులో పసిబిడ్డలతోనూ మాట్లాడే విధంగా మీతో మాట్లాడవలసి వచ్చింది. మిమ్మల్ని పాలతోనే పెంచాను, గాని బలమైన ఆహారం తినిపించలేదు. ఇప్పుడు కూడా మీరు దాన్ని తీసుకునే స్థితిలో లేరు, ఎందుకంటే మీరింకా శరీర స్వభావంతోనే ఉన్నారు. మీ మధ్య అసూయ, కలహం ఉన్నాయి. దాన్ని బట్టి మీరు శరీర స్వభావం కలిగి మానవరీతిగా నడుచుకునేవారే కదా. మీలో ఒకడేమో నేను పౌలుకు చెందినవాణ్ణి, మరొకడు నేను అపొల్లోకు చెందినవాణ్ణి అని చెబుతూ ఉంటే మీరు శరీర స్వభావులే కదా. అపొల్లో ఎవరు, పౌలు ఎవరు? ఇద్దరూ పరిచారకులే గదా. ఇద్దరికీ ప్రభువు ఇచ్చిన బాధ్యతలకు అనుగుణంగా వారి ద్వారా మీరు నమ్మారు. నేను నాటాను, అపొల్లో నీరు పోశాడు. అయితే దాన్ని నీరు పోశాడు చేసింది దేవుడే. కాబట్టి పెరిగేలా చేసిన దేవునిలోనే ఉంది గాని నాటేవాడిలోని గాని నీరు పోసేవాడిలో గాని ఏమీ లేదు. నాటేవాడు నీరు పోసేవాడు ఒక్కటే. ఒక్కొక్కరు కష్టపడిన కొద్దీ ప్రతిఫలం పొందుతారు. మేము దేవునితో కలిసి పనిచేసేవాళ్ళం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం. దేవుడు నాకు దయచేసిన కృప వలన నేను నైపుణ్యం గల నిర్మాణికునిగా పునాది వేశాను. మరొకడు దానిమీద నిర్మిస్తున్నాడు. అయితే దానిమీద కడుతున్న ప్రతి ఒక్కరూ తాము ఏ విధంగా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. పునాది యేసుక్రీస్తే. వేసిన ఈ పునాది కాక వేరే పునాది ఎవరూ వేయలేరు. ఈ పునాది మీద ఎవరైనా బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, చెత్త పరకలు ఇలాంటి వాటితో కడితే వారి వారి పని బయటపడుతుంది. ఆ రోజు దాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది, ఎందుకంటే అది అగ్ని వల్ల బయటపడుతుంది. ప్రతి ఒక్కరి పనిని మంటలే పరీక్షిస్తాయి. పునాది మీద ఎవరి పని నిలబడుతుందో అతనికి ప్రతిఫలం దొరుకుతుంది. ఎవరి పని కాలిపోతుందో అతనికి నష్టం వస్తుంది. అతడు తప్పించుకుంటాడు గాని మంటల్లో నుండి తప్పించుకున్నట్టుగా ఉంటాడు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు అతన్ని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పవిత్రమైనది. ఆ ఆలయం మీరే. ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా ఈ లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువ వాడు కావాలి. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి తెలివి తక్కువతనమే. జ్ఞానులను వారు కుయుక్తిలోనే ఆయన పట్టుకుంటాడు అని, జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు అని రాసి ఉంది కదా. కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించకూడదు, ఎందుకంటే అన్నీ మీవే. పౌలైనా, అపొల్లో అయినా, కేపా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, అన్నీ మీవే. మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని క్రీస్తు సేవకులమని, దేవుని మర్మాల విషయంలో నిర్వాహకులమని పరిగణించాలి. నిర్వాహకుల్లో ప్రతి ఒక్కడూ నమ్మకంగా ఉండడం చాలా అవసరం. మీరు గాని ఇతరులు గాని నాకు తీర్పు తెచ్చడం అనేది నాకు చాలా చిన్న విషయం. నన్ను నేనే తీర్పు తీర్చుకోను. నాలో నాకు ఏ దోషమూ కనిపించదు. అంత మాత్రం చేత నేను నీతిమంతుడిని అని కాదు. అయితే ప్రభువే నాకు తీర్పు తీర్చేవాడు. కాబట్టి ఆ కాలం రాకముందే, అంటే ప్రభువు వచ్చేంత వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి మనుషుల అంతరంగములో ఉన్న ఉద్దేశాలను బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికి తగిన ప్రశంస దేవుని నుండి కలుగుతుంది. సోదరీ సోదరులారా, రాసి ఉన్న వాటిని మించి వెళ్ళవద్దు అనే మాట అర్థం మీరు గ్రహించాలని ఈ మాటలు మీ మేలు కోసం నాకు అపొల్లోకు ఆపాదించుకుని ఉదాహరణగా చెప్పాను. మీరు ఒకరి మీద ఒకరు విర్రవేగకూడదని ఈ విధంగా వివరించాను. ఎందుకంటే నీకొక్కడికే ఉన్న గొప్పతనం ఏమిటి? నీకు ఉన్నదానిలో నువ్వు ఉచితముగా పొందనది ఏమిటి? ఇతరుల నుండి పొంది కూడా అది నీ సొంతమే అన్నట్టు గొప్పలు చెప్పుకోవడమెందుకు? ఇప్పటికే మీకు అవసరమైనవన్నీ మీరు సంపాదించుకున్నారంటేనే, ఇప్పటికీ ధనవంతులయ్యారంటేనే, మా ప్రమేయం లేకుండానే మీరు రాజులైపోయారంటేనే, అయినా మీరు రాజులు కావడం మంచిదేగా. మేము కూడా మీతో కలిసి ఏలవచ్చు. వినయభావం, సహనం విషయంలో పౌలు ఆదర్శం. దేవుడు క్రీస్తు అపోస్తలులమైన మమ్మల్ని ఊరేగింపులో చివరి వరుసలో ఉంచి మరణశిక్ష పొందిన వారిలా ఉంచాడని నాకనిపిస్తుంది. మేము లోకమంతటికీ, అంటే దేవదూతలకు మనుషులకు ఒక వింత ప్రదర్శనలాగా ఉన్నాము. క్రీస్తు కోసం మేము బుద్ధిహీనులం, మీరు తెలివైనవారు. మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైన వారు. ఘనత పొందిన వారు, మేమైతే అవమానం పాలైన వాళ్ళము. ఈ గంట వరకు మేము ఆకలి దప్పులతో అలమటిస్తున్నాము. సరైన బట్టలు లేవు. క్రూరంగా దెబ్బలు తింటున్నాము. నిలువ నీడలేని వాళ్ళం. మా చేతులతో కష్టపడి పనిచేసుకుంటున్నాము. ప్రజలు మమ్మల్ని నిందించినా ప్రతిగా దీవిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాము. మమ్మల్ని తిట్టిన వారితో దయగానే మాట్లాడుతున్నాము. ఇప్పటికీ మమ్మల్ని అందరూ ఈ లోకంలోని మురికిగా, పారేసిన కసువులాగా ఎంచుతున్నారు. నేను ఈ మాటలు రాస్తున్నది మీరు నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికే గాని మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు. ఎందుకంటే క్రీస్తులో మీకు సంరక్షకులు 10,000 మంది ఉన్నా అనేక మంది తండ్రులు లేరు. క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. కాబట్టి నన్ను పోలి నడుచుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అందుకే ప్రభువులో నాకు ప్రియమైన, నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ దగ్గరికి పంపాను. అతడు నేను ఏ విధముగా ప్రతి స్థలములో, ప్రతి సంఘములో ఏమి బోధిస్తున్నానో, వాటిని క్రీస్తులో ఏ విధముగా అనుసరిస్తున్నానో మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను మీ దగ్గరికి రాననుకుని కొందరు మిడిసిపడుతున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరికి వచ్చి అలా మిడిసిపడే వారి మాటలు కాదు, వారి బలమేమిటో తెలుసుకుంటాను. దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు, అది బల ప్రభావాలతో కూడినది. మీకేం కావాలి? మీ దగ్గరికి నేను బెత్తంతో రావాలా, ప్రేమతో మృదువైన మనసుతో రావాలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా. ఇలాంటి వ్యభిచారం యూదేతరుల్లో సైతం కనిపించదు. ఇలా ఉండి కూడా మీరు విర్రవీగుతున్నారు. నిజానికి ఈ విషయమై మీరు విలపించాలి గదా. ఇలాంటి పని చేసిన వాణ్ణి మీలో నుండి తప్పక వెలివేయాలి. నేను శరీరరీతిగా మీకు దూరంగా ఉన్నప్పటికీ ఆత్మరీతిగా మీతో కూడా ఉన్నట్టుగానే ఆ పని చేసిన వాడి విషయంలో ఇప్పటికే తీర్పు తీర్చాను. ఎలాగంటే, ప్రభు యేసు నామములో మీరు సమకూడినప్పుడు ప్రభు యేసు శక్తి ద్వారా నేను నా ఆత్మలో మీతో ఉండగా, ప్రభువు వచ్చే రోజున అతని ఆత్మకు విమోచన కలగడం కోసం అతని భౌతిక శరీరం నశించేలా అలాంటి వాణ్ణి సైతానుకు అప్పగించండి. మీరు గర్వంతో మిడిసిపడటం మంచిది కాదు. పులిపిండి కొంచెమే అయినా అది పిండి ముద్దనంతటినీ పులిసేలా చేస్తుందని మీకు తెలుసు కదా. మీరు పులిపిండి లేనివారు కాబట్టి తాజా పిండి ముద్ద కావడం కోసం పాత పులిపిండిని పారవేయండి. ఎందుకంటే క్రీస్తు అనే మన పస్కా పశువు బలి అర్పణ జరిగింది. కాబట్టి చెడు నడవడితో, దుష్టత్వంతో కూడిన పాత పులిపిండితో కాక నిజాయితీ, సత్యం అనే పొంగని రొట్టెతో పండగ జరుపుకుందాం. వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను. అయితే ఈ లోకానికి చెందిన వ్యభిచారులు, దురాశపరులు, దోచుకునేవారు, విగ్రహాలను పూజించేవారు, ఇలాంటి వారితో ఏమాత్రం సహవాసం చేయవద్దని కాదు. అలా ఉండాలంటే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇప్పుడు నేను మీకు రాసేదేమంటే, క్రీస్తులో సోదరుడు లేక సోదరి అని పిలుచుకునే వారెవరైనా సరే, వ్యభిచారులు, దురాశపరులు, విగ్రహాలను పూజించేవారు, దూషించేవారు, తాగుబోతులు, దోచుకునేవారు అయి ఉంటే అలాంటి వారితో సహవాసం చేయకూడదు. కనీసం వారితో కలిసి భోజనం చేయకూడదు. సంఘానికి బయట ఉన్నవారికి నేనెందుకు తీర్పు తీర్చాలి? వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. లోపలి వారికి తీర్పరులు మీరే కదా. కాబట్టి ఆ దుష్టుణ్ణి మీలో నుండి తొలగించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. మీలో ఒకరితో ఒకరికి వివాదం ఏమైనా ఉంటే అతడు పరిశుద్ధులు ఎదుట కాకుండా అవిశ్వాసి అయిన న్యాయాధిపతి ఎదుట వాదించడానికి పూనుకుంటాడా? పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? మీరు ఈ లోకానికి తీర్పు తీర్చవలసి ఉండగా చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకునే సామర్థ్యం మీకు లేదా? మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు మరి ఈ లోక సంబంధమైన విషయాలను గుచ్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా. కాబట్టి ఈ లోక సంబంధమైన వివాదాలు మీకు కలిగినప్పుడు వాటిని పరిష్కరించడానికి సంఘములో ఎలాంటి స్థానమూ లేని వారి దగ్గరికి వెళ్తారా? మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను. తన సోదరీ సోదరుల మధ్య వివాదం పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు మీలో ఎవరూ లేరా? అయితే ఒక సోదరుడు మరొక సోదరుని మీద వ్యాజ్యమాడుతున్నాడు, అది కూడా అవిశ్వాసి అయిన న్యాయాధికారి ఎదుట. అసలు క్రైస్తవుల మధ్య ఒకరితో ఒకరికి వివాదం ఉండడమే మీ అపజయం. దానికంటే మీరు అన్యాయం సహించడం మంచిది కదా? దానికంటే మీ వస్తువులు పోగొట్టుకోవడం మంచిది కదా? అయితే మీరే ఇతరులకు మీ సోదర సోదరీలకే అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడేవారు, విగ్రహాలను పూజించేవారు, మగవేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకునే పురుషులు, విపరీత సంపర్కం జరిపేవారు, దొంగలు, దురాశపరులు, తాగుబోతులు, దుర్భాషలాడేవారు, దోపిడీదారులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. గతంలో మీలో కొంతమంది అలాంటివారే. అయితే ప్రభు యేసుక్రీస్తు నామములో మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు. దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు గాని అన్ని విషయాలు ప్రయోజనకరం కాదు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని దేనిని నన్ను లోపరుచుకోనివ్వను. ఆహార పదార్థాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్థాల కోసమూ ఉన్నాయి. కాని దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. శరీరం ఉన్నది లైంగిక దుర్నీతి కోసం కాదు, ప్రభువు కోసమే. ప్రభువే శరీర పోషణ సమకూరుస్తాడు. దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు, మనలను కూడా తన శక్తితో లేపుతాడు. మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా జరగకూడదు. వేశ్యతో కలిసేవాడు దానితో ఏక శరీరం అవుతాడని మీకు తెలియదా? వారిద్దరూ ఒకే శరీరం అవుతారు అని లేఖనాలు చెబుతున్నాయి కదా. అదేవిధంగా ప్రభుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు. లైంగిక దుర్నీతికి దూరంగా పారిపోండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి, గాని లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. శరీరం ఆలయం. మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమని, ఆయనను అనుగ్రహించింది దేవుడే అని మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు, దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమపరచండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టుకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి. అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికి తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. భర్త తన భార్య పట్ల, భార్య తన భర్త పట్ల వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి. భార్య శరీరం మీద ఆమె భర్తకే గాని ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గాని అతనికి అధికారం లేదు. ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంతకాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మనిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి. ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు. ఏది ఏమైనా మనుషులందరూ నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కడికి దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకడికి ఒక వరం, ఇంకొకడికి ఇంకొక వరం ఇచ్చాడు. నాలాగా ఉండడం వారికి మంచిదని అవివాహితులతో, వితంతువులతో చెబుతున్నాను. అయితే కోరికలను నిగ్రహించుకోలేకపోతే పెండ్లి చేసుకోవచ్చు. విరహాగ్నితో వేగిపోవడం కంటే పెండ్లి చేసుకోవడం మంచిది. ఇక పెళ్ళైన వారికి నేను కాక ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు. ఒకవేళ వేరైతే మళ్లీ పెళ్లి చేసుకోకూడదు, లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు. మిగిలిన వారితో ప్రభువు కాక నేను చెప్పేదేమంటే, ఒక సోదరునికి అవిశ్వాసి అయిన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. అలాగే ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి అతడు ఆమెతో కాపురం చేయడానికి తన సమ్మతి తెలిపితే ఆమె అతన్ని విడిచిపెట్టకూడదు. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు. కానీ ఇప్పుడు వారు పవిత్రులే. అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్ళిపోతానంటే పోనివ్వండి. అప్పుడు సోదరుడైనా సోదరి అయినా తన పెళ్లినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు. మహిళ, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? అయితే ప్రభువు ప్రతివాడికి ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను. ఎవరినైనా దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అతడు సున్నతి పొంది ఉన్నాడా? అతడు ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కరలేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వచ్చాడా? అతడు సున్నతి పొందనక్కరలేదు. దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం గాని సున్నతి పొందడంలోను గాని పొందకపోవటంలో గాని ఏమీ లేదు. ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండాలి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసగా ఉన్నావా? దాని గురించి చింతించవద్దు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి శక్తి ఉంటే స్వేచ్ఛ పొందడమే మంచిది. ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదేవిధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందినవాడు క్రీస్తుకు బానిస. ప్రభువు మిమ్మల్ని వెలచెల్లించి కొన్నాడు. కాబట్టి మనుషులకు దాసులు కావద్దు. సోదరులారా, మనలో ప్రతి ఒక్కరిని ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నిలిచి ఉందాము. పెళ్లి కాని వారి విషయంలో ప్రభువు నుండి నాకు ఆదేశమేదీ లేదు. గాని ప్రభువు కృపచేత నమ్మదగినవాడుగా ఉన్న నేను నా భావం చెబుతున్నాను. కాబట్టి ఇప్పుడున్న కష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండడం మేలని నా ఉద్దేశం. వివాహ వ్యవస్థలో భార్యకు కట్టుబడి ఉన్నావా? వేరు కావాలనుకోవద్దు. భార్య లేకుండా స్వేచ్ఛగా లేక అవివాహితుడిగా ఉన్నావా? భార్య కావాలని కోరవద్దు. ఒకవేళ నీవు పెళ్లి చేసుకున్నా పాపమేమీ చేసినట్టు కాదు. అవివాహిత పెళ్లి చేసుకున్నా ఆమె పాపమేమీ చేసినట్టు కాదు. అయితే అలాంటి వారికి దైనందిన కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకుండా ఉండాలని నా కోరిక. సోదరులారా, నేను చెప్పేదేమంటే సమయం కొద్దిగానే ఉంది. కాబట్టి ఇక ముందు భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి. ఏడ్చేవారు ఏడవనట్టు, సంతోషించేవారు సంతోషించనట్టు ఉండాలి. కొనేవారు తాము కొన్నది తమది కానట్టు ఉండాలి. ఈ లోక వ్యవహారాలు సాగించేవారు లోకంతో తమకేమీ సంబంధం లేనట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోక వ్యవస్థ గతించిపోతూ ఉంది. మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్లి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు. పెళ్ళైనవాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక విషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు. అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా పెళ్ళైన స్త్రీకి పెళ్లి కాని స్త్రీకి తేడా ఉంది. కన్య శరీరంలో ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది. మీకు ఆటంకంగా ఉండాలని కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు మంచి నడవడితో ఇతర ధ్యాసలేమీ లేకుండా ప్రభువుపై దృష్టి ఉంచి ఆయన సేవ చేయాలని నా ఆశ. ఒకడు తనతో పెళ్లి నిశ్చయమైన కన్యను పెళ్లి చేసుకోకుండా ఉండడం అక్రమమని భావిస్తే, లేక ఆమెకు వయసు పెరిగిపోవటం వల్ల పెళ్లి చేసుకోవడం అవసరమని భావిస్తే, అతడు తన ఇష్టప్రకారం చేయవచ్చు. అతడు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు, అది పాపం కాదు. అయితే ఎవరైనా పెళ్లి చేసుకోనని హృదయములో నిశ్చయించుకుని దానికి తగిన మనోబలం ఉండి తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడైతే అతడు చేసేది మంచి పని. కనుక తనతో పెళ్లి నిశ్చయమైన కన్యను పెళ్లి చేసుకున్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్లి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు. భార్య తన భర్త బతికి ఉన్నంత వరకు అతనికి కట్టుబడి ఉండాలి. భర్త మరణిస్తే తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆమె విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి. అయితే ఆమె ఉన్న రీతిగా ఉండిపోతే మరింత శ్రేష్టమని నా అభిప్రాయం. ఈ విషయంలో దేవుని ఆత్మ నాతో ఉన్నాడని నా నమ్మకం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. ఇప్పుడిక విగ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం మనమంతా తెలివైన వారమే అని మనకు తెలుసు. తెలివి మిడిసిపడేలా చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అని భావిస్తే అతడు గ్రహించవలసిందేమంటే తాను తెలుసుకునవలసినంతా ఇంకా తెలుసుకోలేదు అని. ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసునన్నమాట. అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే ఈ లోకంలో విగ్రహం అనేది వట్టిది అని మనకు తెలుసు. ఒకే ఒక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు. దేవుళ్ళు ప్రభువులు అని అందరూ పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో భూమి మీద దేవుళ్ళనేవారు ఎంతమంది ఉన్నప్పటికీ మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తమూ కలిగింది. ఆయన కోసమే మనమున్నాము. అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి, మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం. అయితే ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతకు ముందు విగ్రహాలను ఆరాధించేవారు కాబట్టి తాము తినే పదార్థాలు విగ్రహార్పితాలని భావించి తింటారు. వారి మనస్సాక్షి బలహీనం కావడం వలన అది వారికి అపరాధం అవుతుంది. భోజన విషయాల్లో మనకు దేవుని నుండి ఏమీ మెప్పు కలగదు. మనము దేనినైనా తినకపోవడం వలన మనం తక్కువ వారం కాదు, తినడం వలన ఎక్కువ వారం కాదు. అయితే మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసములో బలహీనులైన వారికి అభ్యంతర కారణం కాకుండా చూసుకోండి. ఎలా అంటే, సత్యం గురించిన అవగాహన కలిగిన నీవు విగ్రహాలు నిలిపి ఉన్న స్థలంలో తింటూ ఉండగా బలహీనమైన మనస్సాక్షి గలవాడు చూస్తే అతడు విగ్రహాలకు అర్పించిన పదార్థాలను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా. తద్వారా ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో విశ్వాసములో బలహీనుడైన ఆ నీ సోదరుడు లేక సోదరి నీ తెలివి వలన పాడైపోతాడు. ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా విశ్వాసములో బలహీనమైన వారి మనస్సాక్షిని తొప్పించడం ద్వారా మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. కాబట్టి నా భోజనం నా సోదరుడి విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే నా సోదరునికి అభ్యంతరం కలిగించకుండేలా ఇక నేనెన్నడూ మాంసం తినను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. నాకు స్వేచ్ఛ లేదా? నేను అపొస్తలుణ్ణి కాదా? మన ప్రభు యేసును నేను చూడలేదా? మీరు ప్రభువులో నా పనితనానికి ఫలితం కారా?
నేను ఇతరులకి అపొస్తలుణ్ణి కాకపోయినా కనీసం మీకైనా అపొస్తలుడినే కదా.
ప్రభువులో నా అపొస్తలత్వానికి మీరే రుజువు. నాపై నిందారోపణ చేసేవారికి నేనిచ్చే జవాబు ఇదే. తినటానికి తాగటానికి మాకు అధికారం లేదా? మిగతా అపొస్తలులు, ప్రభువు సోదరులు, కేపా వీరందరిలాగా విశ్వాసురాలైన భార్యను తీసుకుని తిరగడానికి మాకు అధికారం లేదా? బర్నబా నేను మాత్రమే పనిచేస్తూ ఉండాలా? ఎవరైనా సైనికుడు తన ఖర్చులు తానే భరిస్తూ సైన్యములో పనిచేస్తాడా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తిననివాడెవడు? పశువుల మందను పోషిస్తూ వాటి పాలు తాగనివాడెవడు? ఈ మాటలు నేను మానవ అధికారంతో చెబుతున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెబుతున్నది కదా. ధాన్యపు కళ్ళెం తొక్కే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉంది. దేవుడు కేవలం ఎడ్ల గురించేనా ఇక్కడ రాస్తున్నది? నిజానికి ఆయన ఖచ్చితంగా మన కోసం దీన్ని చెప్పడం లేదా? అవును, ఈ మాట మన కోసమే రాసి ఉంది. ఎందుకంటే దున్నేవాడు ఆశతో దున్నాలి, కళ్ళం తొక్కించేవాడు పంటలో భాగం పొందుతాను అనే ఆశతో ఆ పని చేయాలి. మీకోసం మేము ఆధ్యాత్మిక విషయాలు విత్తనాలుగా చెల్లాము. దానికి ప్రతిఫలంగా మీ నుండి శరీర సంబంధమైన పంట కోసుకోవడం గొప్ప విషయమేమీ కాదు. వేరే వారికి మీ మీద ఈ అధికారం ఉందంటే మాకు మరీ ఎక్కువ అధికారం ఉంటుంది కదా. అయితే మేము ఈ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ విధమైన ఆటంకమూ కలిగించకుండా ఉండడం కోసం అన్నిటినీ సహిస్తున్నాము. దేవాలయంలో పనిచేసేవారు తమ జీవనోపాధిని ఆలయం నుండే పొందుతారు. బలిపీఠం దగ్గర కనిపెట్టుకుని ఉండేవారు ఆ బలిపీఠం మీద అర్పించిన వస్తువుల్లో పాలిభాగస్థులు అని మీకు తెలియదా? అదేవిధంగా సువార్త ప్రకటించేవారు సువార్త ద్వారానే తమ జీవనోపాధిని పొందాలని ప్రభువు నియమించాడు. అయితే వీటిలో దేనిని నా హక్కుగా నేను వినియోగించుకోలేదు. మీరు నా విషయంలో ఈ విధంగా చేయాలని చెప్పడానికి నేను ఈ సంగతులు రాయడం లేదు. ఈ విషయంలో నా అతిశయాన్ని ఎవరైనా తక్కువగా చూస్తే అంతకంటే నాకు మరణమే మేలు. నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు, ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు యాతన. దాన్ని నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా ప్రభువు ఆ బాధ్యతను నాకు అప్పగించాడు. అలాంటప్పుడు నాకు బహుమానం ఏమిటి? నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు దానిలో నాకున్న హక్కులను పూర్తిగా వాడుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానం. నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ బానిసను కాను. అయితే నేను ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను. యూదులను సంపాదించడానికి యూదునిలాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించడానికి నాకై నేను దాని కింద లేకపోయినా ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా ఉన్నాను. దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేనివాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను. బలహీనులను సంపాదించుకోవడానికి వారికి బలహీనుడనయ్యాను. ఏ విధముగానైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధాలుగా ఉన్నాను. సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను, తద్వారా దాని ఫలంలో పాలివాణ్ణి కావాలని నా వాంఛ. పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా. కాబట్టి అదే విధంగా మీరు బహుమానం పొందాలని పరిగెత్తండి. అంతేకాక పందెములో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మ నిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడిపోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే మనము అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము. కాబట్టి నేను గమ్యం లేనివాడిలా పరిగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. ఇతరులకు ప్రకటించిన తరువాత ఒకవేళ నేనే అర్హత కోల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి దాన్ని నాకు లోపరుచుకుంటున్నాను.